ఓం శ్రీ సాయిరాం. స్వామి పూర్వ విద్యార్థి బ్రదర్ నటేష్ పరిచయంతో లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా సంగీతం యొక్క శక్తిని, దాని పవిత్రతను, ఏ విధంగా మన మనస్సులను సంగీతం ప్రభావితం చేస్తుందో ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతిని నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఏషియా స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ్య నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడైన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. శ్రోతలారా, ఇంతవరకు చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమంలో ఒక స్వామి పూర్వ విద్యార్థితో పరిచయ కార్యక్రమం విన్నారు. తన జీవితంలో సంగీతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుని మానసిక రోగులను ఎలాగ వాళ్ళ రోగాల నుంచి విముక్తి గావిస్తున్నాడో మనందరికీ ఎంతో చక్కగా తెలియజేశాడు. అయితే మీకొక వెరీ వెరీ స్పెషల్ న్యూస్, డబల్ ధమాకా. ఏంటంటే, శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో కూడా మరొక పూర్వ విద్యార్థితో మనం మాట్లాడబోతున్నాం. ఆమె కుమారి సాహితి. కుమారి సాహితి ఆదిలాబాద్ వాస్తవ్యులు, మంచిర్యాల. తను 2009 నుంచి 2012 దాకా బీఎస్సీ ఎంపీసీలో అనంతపురం క్యాంపస్లో పూర్తిగామించి ప్రస్తుతం హైదరాబాద్లోని విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తమ సేవలను అందిస్తున్నారు. దాంతోపాటుగా బిట్స్ పిలానీ నుంచి ఎంఎస్ కూడా తను చదువుకుంటున్నారు. సాయిరాం సాహితి, ఈనాడు ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమానికి మా స్టూడియోలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం.
రేడియో సాయి శ్రోతలందరికీ కూడా సాయిరాం.
అయితే మనం నేరుగా కార్యక్రమంలోకి వెళ్దాం. మీరు స్వామి దగ్గరికి ఏ విధంగా ప్రభావితమై వచ్చారు? మీ కుటుంబ సభ్యులు మీకన్నా ముందు స్వామి భక్తులా? ఆ విషయాలు కొంచెం మాతో పంచుకుంటారా? శ్రోతలందరూ ఎంతో ఆనందిస్తారు.
సరే అన్నయ్య, మా నాన్నగారు పనిచేసే స్థలంలో స్వామి గురించి మాట్లాడుకోవడం జరిగింది.
ఏ ఊరు మీది?
మాది మంచిర్యాల, నాన్నగారి సింగరేణి ఉద్యోగస్తులు. సో అప్పుడు అంటే అందరూ అనుకున్నారంట అక్కడ స్వామి భగవత్ స్వరూపులు అని. సో అయితే నాన్న అనుకున్నారంట, ఒకవేళ స్వామి నిజంగా భగవంతుడైతే మనం చాలా మిస్ అవుతాం, సో కంపల్సరీ చూడాలి అని ఆయన అనుకున్నాక ఒక సంవత్సరంకే మేము పుట్టపర్తి రావడం జరిగింది.
అది ఏ సంవత్సరంలో?
1994. నేను 1991లో పుట్టాను, అప్పటికి నాకు 4-3 సంవత్సరాలు ఉంటాయి. 1995లో మేము పుట్టపర్తి రావడం జరిగింది. కానీ అప్పుడు మాకు తెలీదు, అంటే హాలిడేస్ లో వచ్చామన్నమాట. స్వామి సమ్మర్ లో బెంగళూరులో ఉంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఏది లేదన్నమాట. అలా మాకు భగవంతుడు అయితే చూడాలి, మేము మిస్ అవ్వకూడదు అన్న ఆతృత ఎవరిని కనుక్కోలేదు. స్వతహా నాన్నగారు తీసుకున్న నిర్ణయంతోనే అందరం వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే స్వామి లేరు, స్వామి బెంగళూరులో ఉంటారు సమ్మర్ క్యాంప్స్ లో అని. అయినా వెనకడగేయలేదు నాన్నగారు. అప్పటికి అదే దృఢ నిర్ణయంతో మేము అందరం మళ్ళీ బెంగళూరు బయలుదేరాం. చిన్న చిన్న పిల్లలమైనా కానీ నాన్న కంపల్సరీ అని చెప్పి తీసుకెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళాక మాకు స్వామి దర్శనం జరిగింది. అప్పుడు కొంచెం జనం కూడా తక్కువే, స్వామి సందేశం కూడా ఇచ్చారు. అప్పుడు అంటే మేము నిర్ణయం తీసుకునే వయసు మాది కాదు, కానీ నాన్న గట్టిగా అనుకున్నారంట, సాక్షాత్ భగవంత్ స్వరూపుడే ఉన్నాడు ఇక్కడ, స్వామి భగవంతుడేని నాన్న నమ్మారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము వెనగడగేయలేదు, స్వామి సేవల్లో అలాగే కంటిన్యూ అయిపోతున్నాం.
అయితే మీరు స్వామి కళాశాలలో చదువుకోవాలన్న ఆలోచన మీకు ఎలాగొచ్చింది?
ఇంకా స్వామిని చూసి వచ్చాక మమ్మల్ని బాల వికాస్ లో జాయిన్ చేశారన్నమాట. మేము సమితిలో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. బాల వికాస్ ప్రతి ఒక్క సంవత్సరంలో ఎవరైనా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఎగ్జామ్ రాసేవాళ్ళు. సో అదొక ఆనవాయితీగా వచ్చిందనమాట మా సమితిలో నుండి, కంపల్సరీ ఒకరో ఇద్దరో ఎప్పుడు సెలెక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. ఆ తర్వాత అంటే అప్పటికి చిన్నపిల్లని నాకు అంతగా స్వామి కళాశాల గురించి కూడా తెలీదు. మా అక్క చదవడం జరిగింది, దాన్ని జాయిన్ అయ్యాక నేను అనుకున్నాను, అప్పుడు కొంచెం నేను అల్లరి చిల్లరి పిల్లలాగానే ఉండేదాన్ని, అంత సీరియస్నెస్ లేదు నాకు స్వామి అంటే. మంచి అంటే బాల వికాస్ లో చెప్పినవి కొంచెం పాటించడానికి ట్రై చేసేదాన్ని, కానీ అంత దృఢంగా అయితే అనుకోలేదు. కానీ అక్క చదువుకున్నాక నేను తరచూ వచ్చేవాళ్ళం, మేము అక్కని కలవడానికి కానీ లేకపోతే స్పోర్ట్స్ మీట్కి కానీ 3 ఇయర్స్ అట్లా రెగ్యులర్ గా వచ్చేటప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఎంత వాల్యూ ఇక్కడ చదివితే, అంటే వాల్యూ అన్నది కాకపోయినా స్వామి పిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, స్వామి కళాశాలలో ఆయన చెప్పే విద్యలు కానీ, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, వీటన్నిటి గురించి నాకు కొంచెం అవగాహన అప్పుడు పెరిగాను కాబట్టి తెలిసింది అనుకున్నాను. నిజంగా ఇక్కడ వస్తే జీవిత సార్థకత అని అనుకున్నాను, అప్పుడు గట్టిగా అనుకున్నాను. ఇంకా 3 ఏళ్ళు ఇంకా నేను బాగా అనుకునేదాన్ని, ఎప్పుడు ఎంత పెద్ద ఎంసెట్, అప్పుడు ఎంసెట్ కొంచెం
ఫేమస్
ర్యాంక్ ఇదంతా కాదు, స్వామి కాలేజీలో వస్తే ఫస్ట్ స్వామి కాలేజీ. ఆ తర్వాత ఇంకా ర్యాంకుల గురించి కూడా నేను అంత గట్టిగా పట్టించుకోలేదు, ఇంట్లో అనేవాళ్ళు ఏది దీనికోసం దాన్ని వదిలేయకూడదు అన్ని చదవాలి అని. కానీ నేను మాత్రం స్వామి కంపల్సరీ స్వామి కాలేజీలో రావాలి అని
మనసులో స్వామి దగ్గరే చదువుకోవాలని
ఉద్దేశం చాలా గట్టిగా ఉండింది. సో అలాగే వచ్చాను ఇక్కడ, ఇంటర్వ్యూ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. ఇంటర్వ్యూ కొంచెం చాలా భయపడ్డాను అనమాట, అందరు అంటే అలాంటి నిజంగా అంత యూనివర్సిటీలో మనం, నేను ఒక చిన్న అంటే టౌన్ మాది పెద్ద సిటీ కూడా కాదు, సో ఆ ఇంటర్వ్యూ విధానం కానీ అదంతా నాకు కొంచెం భయం వేసింది. నేను ఏది గట్టిగా కూడా మాట్లాడలేకపోయాను, మెల్లమెల్లగా మాట్లాడాను. వాళ్ళు అసలు అంటే అనుకున్నాను ఏమో స్వామి ఇలా సమాధానం చెప్తే వస్తుందో రాదో నాకు తెలియదు. ఎదురుగా స్వామి ఫోటో ఉండింది అనమాట పెద్దగా, అలా చూసి నాకు ఇంకేడుపు వచ్చేస్తుంది, అయ్యో నేను ఇంక చేయలేనేమో, వీళ్ళు నన్ను సెలెక్ట్ చేయడేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏదో చేయండి స్వామి, ఏదో చేయండి, నేను మాట్లాడాలి ఇప్పుడు, అంటే ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ షార్ట్ అని అనుకున్నాక వాళ్ళు నా అది ప్రొఫైల్ చూస్తున్నారనమాట. చూస్తూ 9 ఇయర్స్ ఆఫ్ బాల వికాస్ ఎక్స్పీరియన్స్, ఓకే 9 ఏళ్ళు నువ్వు అసలు ఏం చేస్తావు అని అడిగారనమాట. ఏం నేర్చుకున్నావు నువ్వు బాల వికాస్ లో అంటే, ఇంకా అప్పుడు స్వామి గురించి నీకేం తెలుసు, స్వామి గురించి అడగడం స్టార్ట్ చేశారు. అది నాకు కొంచెం కంఫర్టబుల్ ఏరియా, సో ఇంకా అప్పుడు కొంచెం మళ్ళీ గట్టిగా మాట్లాడి ఆ గ్యాప్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్లేదు బానే చెప్పాను, కొంచెం చెప్పకపోయినా ఈ విషయాలలో కొంచెం పర్లేదు అనుకున్నాను. సో అప్పుడు బయటకు వచ్చింది. ఆ తర్వాత సీట్ రావడం జరిగింది, జాయిన్ అయిపోయాను.
అయితే విద్యార్థినిగా జాయిన్ అయినప్పుడు మీ క్యాంపస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు చెప్పావు ఏంటంటే 11th 12th క్లాస్ లో కూడా ఒక హాస్టల్లో ఉండి చదువుకున్నావు. అదే కాకుండా ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత విప్రోలో పనిచేస్తూ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో ఉంటున్నావు. మరి అయితే ఆ హాస్టల్స్ లో ఉన్నప్పుడు ఈ హాస్టల్ కి నీకు తేడా ఏం కనిపించింది? మన హాస్టల్ ఎప్పుడు స్టూడెంట్, స్వామి స్టూడెంట్ అంటే జీవితం మొత్తం కాలేజ్ హాస్టల్ అండ్ మందిర్ చుట్టూ మనకి రివాల్వ్ అవుతుందన్నమాట. ఈ ఈ ఆస్పెక్ట్స్ గురించి కొంచెం చెప్తావా?
చాలా చక్కటి ప్రశ్న అడిగారు. భేదం చెప్పాలంటే యాక్చువల్ గా అది ఆకాశం ఇది నేల. నిజం చెప్పాలంటే మనకి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఏ కాలేజ్ లో నీకు ఎన్ని ర్యాంకులు వచ్చినా గానీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ అంటే మనకి ఇంట్లో అయినా అదే చెప్తారు కానీ మనం పట్టించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం చదువుకునే దాంట్లోనే క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అని టీచర్స్ చెప్పడం అనేది చాలా అవేర్నెస్ అబౌట్ ద ఎడ్యుకేషన్. ఏ కాలేజ్ లోనూ మనకి ఒక కోర్స్ ఉండదు, రామాయణ మహాభారతులు ఏ కాలేజ్ లోనూ నేర్పించరు మనకి. అలాంటి గ్రంథాలన్నీ నిజంగా పిల్లలు, మన ఏజ్ పిల్లలు అంటే డిగ్రీ లోపో డిగ్రీ తర్వాత మళ్ళీ ఏది ఎప్పుడంటే భగవంతుడిని తలుచుకునేది అంటే ఒక ఏజ్ తర్వాత అన్న ఫీలింగ్ లోనే ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఉన్న ఎక్కువ కాలంలో చూస్తుంటే మనం, కానీ మన కాలేజ్ లో అలా కాదు, అంటే స్వామి కాలేజ్ లో అలా కాదు.
అంటే మన మైండ్ మెచ్యూర్ అవుతున్న స్టేజ్ లో మనం అలాంటి చదువుకుంటాం.
అదొకటి, దట్స్ అ వెరీ బిగ్ పాయింట్. తర్వాత ఫుడ్, ఇది అంటే ఫుడ్ అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లో చదివినప్పుడు చేసేవాళ్ళు, వాళ్ళు బాగా చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, కానీ ఆ ప్రేమ అనేది నాకు మన అంటే స్వామి కాలేజ్ వాళ్ళ ఎక్కువ కనిపించేది. అంటే వాళ్ళు వడ్డించే విధానం కానీ, వాళ్ళు చేసే నిష్ట కానీ, అంటే వాళ్ళు ఏదో ఇంట్లో పూజ జరిగితే రోజు అలా మడి కట్టుకుని తెల్లవారుజామున 4 గంటలకి లేచి మాకు బ్రేక్ఫాస్ట్ అందించడం, లంచ్ కానీ ఏదైనా ఆ విధానం. ఒకసారి నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మాకు అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. ఎగ్జామ్స్ జరుగుతుంటే పుట్టపర్తి నుంచి స్వామి మాకు ప్రసాదం పంపించారు, భక్ష్యాలు పంపించారనమాట. పంపిస్తే వాళ్ళు అంటే వంట వాళ్ళందరూ మేడం కి చెప్పారనమాట, పిల్లలు ఎగ్జామ్స్ కదా సో తినడానికి రారు కొంతమంది, చాలా వరకు వాళ్ళకి చెప్పండి ప్రసాదం వచ్చింది స్వామి దగ్గర నుంచి, సో అందరూ ఎవరు ఎగ్జామ్ తప్పకుండా రావాలి, తీసుకెళ్లాలి స్వామి ప్రసాదం అని. అప్పుడు నాకు అనిపించింది అంటే వాళ్ళకి ఎంత కేర్, మనకి వాళ్ళకేం అవసరం నిజంగా. నిజంగా చెప్పాలంటే వంట వాళ్ళు చూసుకుని బయట ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎంత మిగిలితే అంత మేము ఉంచేసుకుందామా అనే అన్న ఆలోచనతో ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. ఏదైనా ప్రేమ, ప్రేమ లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా ఉట్టి పడుతుంది అనమాట స్వామి కళాశాలలో. ఇంకా క్లెన్లీనెస్ ఇది అంటే ఇప్పుడు మేము 4 ఐ మీన్ ఒక రూమ్ లో 8 మంది ఉండేవాళ్ళం, సో రోజుకొకరు క్లీన్ చేసుకునేవాళ్ళం. దీన్ని బట్టి ఏంటంటే మనకు తెలుస్తుంది లైక్ మన తర్వాత లైఫ్ లో కూడా మనకి ఎప్పుడు వర్కర్స్ ఉండరు. సెల్ఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, పని మనుషులతో కాకుండా మన పని మనం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఆ క్వాలిటీ మనకి అంటే ఫోర్సిబుల్ గా కాకుండా మనకి తెలియకుండానే మనం వాటన్నిటికీ అలవాటు. ఇప్పుడు చుట్టుపక్కల చెత్తకుంటే మనకి ఏంటిది అని చెప్పేసి ఆటోమేటిక్ గా క్లీన్ చేసి ఆ భావం మనలో ఇంకల్కేట్ చేస్తారనమాట. అది కూడా మనకి బయట హాస్టల్స్ లో అవే ఉండదు. ఎవరో రావాలి, ఎవరో క్లీన్ చేయడం అనేది అట్లా ఉంటుంది బయట. అయితే ఇక్కడైతే మనకు మనమే క్లీన్ చేసుకోవాలన్న పాయింట్ వాళ్ళు బాగా చెప్తారు. ఇంకా రూమ్ అలాట్మెంట్, రూమ్ అలాట్మెంట్ ఏంటంటే మనకి ఎంత కొత్త అట్మాస్ఫియర్. నేను వెళ్ళినప్పుడు మనకి ఏం తెలియదు, రాగానే ఎదుర్కొని బ్యాగులు చేతిలో ఉంటే సీనియర్స్ అందరూ మాకు తీసుకెళ్లి ఈ అమ్మాయి మా రూమ్ అమ్మాయి అంట, మాకు రాబోతున్న అమ్మాయి మా జూనియర్, వాళ్ళంతా ప్రేమగా తీసుకెళ్లి. రూమ్ లో అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫైనల్ ఇయర్స్ ఇద్దరు ముగ్గురు, 8 మంది ఉంటే 3 ఫైనల్ ఇయర్స్, 2nd ఇయర్స్ ఇద్దరు ముగ్గురు, మిగిలిన వాళ్ళు జూనియర్స్.
అంటే అలా రూమ్ అలాట్ చేయడం, అలాంటి ప్లేస్మెంట్ చేయడంలో ఏదైనా అంతరార్థం ఏమైనా గ్రహించారా మీరు?
డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఒక సీనియర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం రేపు పెళ్ళయి మనం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలన్నది మనకి బాగా అంటే అలవాటు అయిపోయి ఉంటుంది అప్పటికి. రూమ్ లో జూనియర్స్ ఉంటారు, నేను సెకండ్ ఇయర్ పొజిషన్ కు వచ్చాక జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు మనకి. అంటే తెలుస్తుంది చిన్నవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి. చిన్నవాళ్ళకి ఏమైనా కష్టం ఉంటే మనం తెలుసుకుని ఆ తర్వాత మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఉందంట మనకు కొంచెం మనం చూసుకోవాలి. అంటే ప్రతిదీ ఆ మేనేజ్మెంట్ అనేది చాలా క్లియర్ గా, అసలు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే కొన్నిసార్లు ఈగో ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అంటే ఆటోమేటిక్ గా ఒక సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనకి. అండ్ ఏ రూల్స్ రెగ్యులేషన్ అయినా ఏ ఇన్ఛార్జెస్ అయినా మేడమ్స్ ఎక్కడా చూసుకునే వాళ్ళు కాదు, అంతా సీనియర్సే ట్యాకిల్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఏమైనా కష్టాలున్నా లేకపోతే ఏమైనా ఇబ్బందులున్నా మనం ఈజీగా అప్రోచబుల్ అవ్వచ్చు మన ఏజ్ వాళ్ళతో. అది కూడా చాలా డిఫరెంట్ ఫ్రమ్ బయట హాస్టల్స్ కి దీనికి, అంటే అసలు పొందనే లేదని నన్ను అడిగితే ప్రతి పరంగా మన సత్సాయి యూనివర్సిటీ స్టాండ్స్ యూనిక్. ఇంకా సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే, సెల్ఫ్ రిలయన్స్ ఏంటంటే ఇప్పుడు నీకు రొటీన్ లో కాకుండా నీ చదువు కాకుండా నీకు నీ ఇంట్రెస్ట్ ఇంకే దేని మీద ఉంది దాన్ని నువ్వు పెంపొందించుకోవాలని ట్రై చేస్తాం కదా. ఇప్పుడు నేనే తీసుకోండి, విప్రోలో ఉన్నాను, అలా పొద్దున్నే సాయంత్రం వరకు జాబ్ చేస్తాం గానీ నా ఇంట్రెస్ట్ మ్యూజిక్, నా ఇంట్రెస్ట్ మ్యూజిక్, దానికి మనం ఎంత కేటాయించగలుగుతున్నాం. అలాంటివన్నీ మనం జనరల్ లైఫ్ లో లూజ్ అవుతాం, కానీ ఇక్కడ అలా కాదు. కాలేజ్ లో మనకి అవి కూడా పెంపొందించుకునే ఫెసిలిటీ ఉండింది మనకి. సో సెల్ఫ్ ప్రతి గురువారం మనకి ఇష్టమైన పనిని అలా ఒక గంటన్నర కూర్చొని అలా చేస్తే విల్ రిఫ్రెష్ అవర్సెల్ఫ్.
అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మేము కూడా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఏ పని చేసినా మనం భగవత్ ప్రీత్యార్థం, స్వామికి ఇది నచ్చుతుంది నచ్చుతుందా లేదా అన్న ఆలోచనతోనే ఎప్పుడూ చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్ గా అది మనం చేసే పనులు చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఒక ఒక గోడ పెయింటింగ్ దగ్గర నుంచి ఒక పెద్ద షిప్ చేసేంత వరకు అన్ని చేస్తారు, కానీ అన్ని స్వామి హ్యాపీ అవుతారు అన్న ఒక్క ఉద్దేశంతోనే అన్ని చేస్తూ ఉంటాం అన్నారు కదా.
అలా ఇప్పుడు గ్రామ సేవ తీసుకుంటే మనం గ్రామ సేవలో కూడా అంతే, అంటే నైట్ అంతా మేల్కొని ఉండడానికి ఆ ఏజ్ లో మనకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే అంత చురుకుగా మొత్తం స్వామి నామం తలుచుకుంటూ ప్యాకింగ్, అంటే మేము ప్యాకింగ్ చేసేవాళ్ళం, మగవాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు బాయ్ స్టూడెంట్స్ అంతా. సో ప్యాకింగ్ కూడా కంటిన్యూస్ అట్ నైట్ అంతా ఎంతసేపు ఉంటే అంతసేపు నాన్ స్టాప్ భజన్స్ ఉండేవి. సో అదేంటంటే ఇప్పుడు భజన్స్ కాకుండా నిజంగా మేల్కొని చేయాలంటే ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు వెని గిల్లుకుంటూ అలా కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసింది భగవంతుడి నామంతో చేస్తే ఆ పవిత్రత విల్ బి మెయింటైన్, అది మెయిన్ ఇంపార్టెంట్.
అదే భగవత్ ప్రసాదంగా మనం అందిస్తాం,
అది ప్రసాదం అని చెప్పినప్పుడు దానికి నిజంగా దాని మీనింగ్ స్టాండ్స్. భజన చేస్తూ ఉంటే ఆ భావం కూడా ఆ అన్నంలో కలిసిపోయి అంత పవిత్రంగా ఉంటుంది. సో అది కూడా మనం బాగా చెప్పు, ఆ సేవాభావం ముఖ్యంగా అది ఇవ్వాలి అన్న, అంటే మనం చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని కాదు, మనం ఇవాళ చేస్తుంటే రేపు అదే వాళ్ళకి అందుతుంది స్వామి ప్రసాదం అని వాళ్ళు ఎంతో ప్రేమగా తీసుకుంటారు. ఆ ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్, అది మనకి మన హాస్టల్స్ లో ఎక్కువగా చూసేది.
ఈ మధ్య ఇప్పుడు యువత అంతా రాత్రి ఎప్పుడు మేల్కొని సినిమాలు చూడాలా మ్యాచ్లు చూడాలా అన్న ఆలోచనతోనే ఉంటారు, కానీ మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు మనం అంత ఇంట్రెస్ట్ చూపించే యువతని ఎక్కువ మనం చూడలేకపోతున్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో స్వామి అందించిన ఈ విలువలు మనకి ఎంతో, ఇలాంటి చిన్నవే కానీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అయితే మరి మీరు సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీ అన్నారు, మీ హాబీస్ ఏంటి, మీ హాస్టల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో పాల్గొనేవారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అది కూడా చెప్తారా?
నేను నా సెల్ఫ్ రిలయన్స్ వచ్చేసి మందిరం క్లీన్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్ థర్స్డే. కానీ అఖండ భజన్ కి ఉన్న శివరాత్రికి పాడడానికి మాకు రోజు భజన్ ప్రాక్టీస్ జరిగేది అనమాట. అంటే నార్మల్ గా సింగింగ్ సెల్ఫ్ రిలయన్స్ వాళ్ళు సెపరేట్ గా ఉంటారు, అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ సింగర్స్ అనమాట, మ్యూజిక్ అండ్ ముందు అవగాహన ఉన్న వాళ్ళని తీసుకుంటారు, అది స్వామి ముందు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, మ్యూజికల్ అలాంటివి ఇవ్వడానికి. అలా కాకుండా నార్మల్ గా పాడే అలాంటి మ్యూజిక్ నేర్చుకోకుండా అప్పుడిప్పుడు బాత్రూమ్ సింగర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండేది. పుష్ప మ్యామ్ మా హాస్టల్ వాడే, నేను ఉన్నప్పుడు హాస్టల్ వాడేని ఉన్నాను, ఎంతో ప్రేమతో చాలా ఓపిక్ గా ఎలాంటి సింగర్ నైనా, అంటే మన మందిర్ భజన్ స్టైల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కదా, ప్రతి ఒక్కరూ అదే స్టైల్లో పాడలేరు. సో అలా ఆవిడ రోజు కూర్చొని ఎంతో ఓపిక్ గా మా అందరికీ ట్రైన్ చేసేవాళ్ళు. సో అలాగే నేను భజన్ సింగింగ్ లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని, కానీ అది కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే స్వామి ముందు పాడడం అనేది జరిగేది. అది కొంచెం కష్టమైనది. అందరూ అనుకుంటారు ఏదో స్వామి పిల్లలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వగానే చాలా ఈజీ వీళ్ళకి పాడేయడం అని, కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా కాదు. చాలా కష్టపడాలి, దానికి కూడా చాలా ప్రే చేయాలి. ప్రే అంటే స్వామి ఇస్ దయా హృదయుడు, అది నేను ఐ డోంట్ డినై, కానీ మన ప్రేయర్స్ బేస్డ్ మీద ఆయన
వేడి ఎంత ఉంటే అంత ఐస్ కరుగుతుందంటారు స్వామి. నేను వెన్నలాంటి వాడిని, నా హృదయం కరిగించాలంటే మీ భక్తిలో ఎంత వేడి ఉంటే, మీ ప్రేయర్ లో ఎంత ఆ హీట్ ఉంటే అప్పుడు అంత తొందరగా నేను కరుగుతానని స్వామి చెప్తుంటారు. అయితే మీరు భజన్ మొట్టమొదటిసారిగా మీరు భజన్ స్వామి ముందు ఎప్పుడు పాడారు? ఏదైనా విశేషమైన ఇన్సిడెంట్ జరిగిన సంఘటన జరిగిందా?
నేను 2010లో అఖండ భజన స్వామి బర్త్డే అప్పుడు వచ్చే 24 అవర్స్ అఖండ భజన అప్పుడు ఒకసారి స్వామి దగ్గర పాడాను. అస్సలు ఊహించలేదు, అస్సలు అంటే అసలు ఊహించలేదు. నేను మీకు ముందే చెప్పాను, సెల్ఫ్ రీల్ ఆల్రెడీ సింగింగ్ ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు చాలా చక్కగా పాడేవాళ్ళు ఉంటారు. ఎవరికైనా మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం స్వామి ముందు అంటే పర్ఫెక్షన్ అనేది ఆయన ముందు ఇంపార్టెన్స్, నేనైనా అలాగే ఆలోచిస్తానేమో, కానీ ఒక ఒక కార్నర్ లో ఉంటుంది కదా మనం కూడా పాడాలి
స్వామి
అనే ఆలోచన ఉంటుంది. సో మాకు తెలుసు అలా అంటే అవ్వదు, కానీ ఏమో స్వామి దయా అన్నట్టు అనుకునేదాన్ని. ఎప్పుడు పాడితే బాగుండు అన్న ఫీలింగ్ అని నాకైనా ఎప్పుడు స్వామిని ఇది కావాలి అది కావాలని అడుగుతాను, ఆయన ఇస్తే సంతోషం కానీ పాడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. సో సడన్ గా స్వామి వస్తున్నారని సైన్స్ వచ్చాయి, మేమందరం దర్శనంకి అటు తిరిగాము. తిరిగి నేను కొంచెం దూరం కూర్చున్నాను, అంటే ఇద్దరిద్దరు కలిసి పాడాలన్నమాట. నా పార్ట్నర్ సింజిని అని మా క్లాస్మేట్, తను నా పార్ట్నర్, నాకు సైగ చేసి పిలిచింది నన్ను, మనదే నెక్స్ట్ ఛాన్స్ అని. అంటే నేను వెనక్కి తిరిగి అలా ఎలా అవుతుంది, నా మనసులో చాలా రన్నింగ్ స్టార్ట్ అయిపోయి అనమాట, అలా ఎలా అవుతుంది, ఆల్రెడీ ఫుల్ సింగర్స్ ఉన్నారు, స్వామి వచ్చే టైం ముఖ్యం ఏంటంటే, మేబీ మేము పాడుతున్నామని స్వామి వచ్చే టైంలో మమ్మల్ని ఎందుకు పిలుస్తారని ముందు తిరిగాను. ఇంకా మళ్ళీ అది పిలిచి ఏం పాడవా అని అంది. సో వెనక్కి వచ్చాను, మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చి కూర్చొని పాట స్టార్ట్ చేశాను. అండ్ అప్పటికి కూడా వీ కాంట్ టెల్ స్వామి ఎలా వస్తారో తెలియదు, కొన్నిసార్లు తీరిగా మెల్లగా అందరినీ పలకరించుకుంటూ
వస్తారు,
అయిపోవచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది, లేదు ఆయన అనుగ్రహం ఉంటే మనం టగటగా వచ్చి మన ముందే ఉండొచ్చు. సో అలా అప్పటికి నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ అవుతున్నాయని కూర్చున్నా వెనకాల, ఆల్రెడీ ఒకరు పాడుతున్నారు. ఆ రోజు స్వామి దయ వల్ల ఆయన ఇవన్నీ పలకరించుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా రావడం జరిగింది. సో కరెక్ట్ మేము ఇంకొక 2 లైన్స్ ఉన్నాయి ఇంకా మా భజనలో ఫాస్ట్ బీట్ లో, అప్పుడు ఆయన మా ముందున్నారు కరెక్ట్, మేము లాస్ట్ లైన్ ఎండ్ చేసే టైంకి మా ముందున్నారు, నవ్వి ఇట్లా సంతోషం అన్నట్టు బ్లెస్ చేసి మళ్ళీ ముందు స్టేజ్ ఎక్కడం జరిగింది.
అయితే మీరు అప్పుడు పాడిన ఆ భజన ఏంటో ఒకసారి పాడి వినిపిస్తారా? మా శ్రోతలందరూ కూడా ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తున్నారు మీరు పాడతారని.
ఓకే, సంతోషం. హే అనాథ నాథ సాయి తుమహో అంతర్యామి, హే అనాథ నాథ సాయి తుమహో అంతర్యామి, తుమహో మేరే భగవాన్, తుమహో మేరే భగవాన్, దీన దుఃఖ భంజన సహారా దో ముజే, దీన దుఃఖ భంజన సహారా దో ముజే, ఓ మేరే సాయి భగవాన్, ఓ మేరే సాయి భగవాన్, హృదయ మందిర మే ఆవో సాయి మేరే, హృదయ మందిర మే ఆవో సాయి మేరే, దీజో కృపా వరదాన్, తుమహో మేరే భగవాన్, తుమహో మేరే భగవాన్.
అయితే మీరు ఆ మూమెంట్ లో స్వామి వస్తున్నారు అన్న ఆ దర్శన్ దీజో ఎట్లా, ఎంత చక్కని వర్డ్స్ మీరు పాడుతుండగా స్వామి ఆ దర్శనంకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం, ఇట్స్ వెరీ నైస్ టు లిసన్. మరి నెక్స్ట్ ముందుకెళ్దాము. మీరు ఈ కాలేజ్ లైఫ్ లో ఏ విధంగా, మీరు ఈ హాస్టల్ లైఫ్ గురించి మీరు వివరంగా చెప్పారు, కాలేజ్ లో ఎట్లా ఉంటుంది ఆ వాతావరణం ఏంటి, మీరు చదువుకునే చదువులు ఎట్లాగా, ఆ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లా మీకు అందుతుంది, దాని గురించి చెప్తారా?
అంటే నేను ఇందాక ముందే చెప్పినట్టు అవేర్నెస్ క్లాసులు అనేవి అవేర్నెస్ క్లాసులు కానీ పొద్దున ప్రేయర్స్ ప్రేయర్ టైమింగ్ లో మాకు టాక్స్ జరిగేవి అనమాట. సో ఎవరో ఒకరు అంటే పూర్వ విద్యార్థినులు ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళు, అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేశారు, అండ్ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద వాల్యూస్, ఒకవేళ మీరు వాల్యూస్ కనుక కట్టుబడి ఉన్నట్లయితే వాళ్ళు ఎంత చక్కటి విజయాన్ని సాధించారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేది. అవేర్నెస్ లో ఇప్పుడు మనకి అంటే రామాయణం మహాభారతం వీటన్నింటి గురించి కవర్ చేసేవాళ్ళు మా మేడమ్స్ చక్కగా. ప్రతి ఒక్క టీచర్ మేబీ ఒకరు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లోనూ ప్రతి ఐ మీన్ ఎలాగోలో మళ్ళీ ఆ కార్నర్ లో మళ్ళీ వాల్యూస్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చుని వాళ్ళు కొంచెం ఐ మీన్ రెండు మూడు క్లాసులకు ఒకసారైనా మేము స్వామి గురించి మాట్లాడుకోవడం జరిగేది, లేకపోతే ఆయన చెప్పే వాల్యూస్ ఆయన ప్రిన్సిపల్స్ ఆయన సందేశాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా టాక్స్ జరిగేవి. సో అలాంటివన్నీ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మీద ఐ మీన్ ఇంపల్స్ పడేవి అనమాట. సో దాన్ని బట్టి ఐ మీన్ మనం ఎంత అంటే ఏ పని చేసినా ఎంత ఆలోచించి చేయాలి, అలా టకటక చేయకూడదు, అంటే ఇది మంచా చెడా, ఈ టైంకి చేయడం కరెక్టా. కొన్నిసార్లు అబద్దాలు కూడా ఆడాల్సి వస్తుంది. అంతే పర్ఫెక్ట్ గా ఉండడం అంటే ఏ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా నిజం చెప్పాలని కాదు, అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటివి మనకి ఎక్కువగా ఐ మీన్ స్వామి యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్.
ఎందుకంటే చాలా సార్లు మేము అనంతపూర్ విద్యార్థుల దగ్గర నుంచి విన్నది ఏంటంటే, మీరు ఏ పని చేసినా సరే హాస్టల్లో అది స్వామికి నచ్చుతుందా లేదా అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు అన్ని పనులు చేస్తారు అని చాలా మంది ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. దాంతో ఏమి రిజల్ట్ ఏంటంటే మీరు ఏ పని తప్పు చేయలేరు, ఆ స్టేజ్కి మీరు వెళ్ళిపోతారనమాట. మరి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీకు స్వామి చెప్పిన ఈ విలువలు ఏ విధంగా అవి ఉపయోగపడతాయో కొంచెం ఎప్పుడైనా ఆలోచించారా మీరు?
తప్పకుండా అన్నయ్య, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైఫ్ చేతిలో ఐ మీన్ చాలా వరకు అత్తమామలు కానీ లేకపోతే హస్బెండ్ కానీ పిల్లలు కానీ అందంటే అంటే ఎవరీ పర్సనల్ గా వాళ్ళకు ఉంటుంది, బట్ ఎట్ ఒక హౌస్ వైఫ్ కి ఎక్కువ ఏమంటారు బాధ్యత అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మొత్తం ప్రపంచాన్ని మార్చలేం ఎప్పుడు, కానీ విచ్ షుడ్ స్టార్ట్ విత్ అ స్మాలర్ పార్ట్. ఇంటి ఫస్ట్ ఇంటిని మార్చుకుని ఇంటిని చక్కు పెట్టుకుంటే ఆ తర్వాత ప్రతి ఒక్కరు అలా అనుకుంటే డెఫినెట్లీ మొత్తం వరల్డ్ యూనివర్స్ కూడా కవర్ అవుతుంది. సో అలాగే హౌస్ హోల్డ్ హ్యాజ్ ఎ వెరీ బిగ్ పార్ట్. సో ఇప్పుడు వంట చేయడంలో కానీ మనం కనుక చక్కగా భజనలు పాడుకుంటూ అదేదో ఇక్కడ మనకి ఇచ్చిన ఆల్రెడీ ట్రైనింగ్ గ్రామ సేవ ట్రైనింగ్ అదే కంటిన్యూ చేసామనుకోండి, వాళ్ళు కూడా అంటే వాచ్ యువర్ యాక్షన్స్ అండ్ దట్ బికమ్స్ యువర్ థాట్ అండ్ క్యారెక్టర్ అండ్ దట్స్ యువర్ హార్ట్ ఫైనల్లీ. సో అలాగా మన ఆలోచనలన్నీ అంత ప్యూర్ గా ఉండాలంటే ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ పిల్లలకి మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు పెరిగే పరిసరాలు ఎటువంటివైనా ఇంట్లో నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల మనకి వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళు ఎదుగుదల ఉంటుంది. సో అలాంటి కానీ హస్బెండ్ కి సపోర్ట్ ఇవ్వడం కానీ పీస్ ఆఫ్ మైండ్ ఇలాంటివన్నీ ఐ మీన్ ఒక విమెన్ హ్యాస్ ఎ హయ్యర్ రోల్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ అని నేను అనుకుంటున్నాను.
అయితే మీరు ఇప్పుడు కాలేజ్ లో చదువు అయిపోయింది, మీకు 2012 లో మీరు పాస్ అవుట్ అయ్యారు, మీరు వెంటనే విప్రోలో జాయిన్ అవడం కూడా జరిగింది. మరి మీ వర్క్ లైఫ్ లో మీరు ఏ విధంగా స్వామి చెప్పిన, ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్ గా ఉండడం అనేది చాలా ఒక ఛాలెంజింగ్ జాబ్, మీ మీద చాలా ప్రెషర్స్ ఉంటాయి. ప్రైవేట్ జాబ్స్ అంటే ఇంకా మీకు టార్గెట్స్, దాన్ని అచీవ్ చేయడానికి 24 గంటలు కష్టపడాలి. మీకు ఒక 1000 రూపాయల శాలరీ ఇస్తే వాళ్ళు 10,000 రూపాయల వర్క్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఏ విధంగా మీరు ఆ ప్రెషర్స్ ని కోపప్ చేసుకుని మీ ఉద్యోగ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారు, ఎక్కడ స్వామి చెప్పిన వాల్యూస్ కి మీరు ఆ గాడి గుండా మీరు తప్పకుండా ఏ విధంగా మీరు మీ లైఫ్ లో జీవిస్తున్నారు చెప్తారా?
నేను విప్రోలో జాయిన్ అయిన కొత్తలో నాకు మాకు ట్రైనింగ్స్ జరిగేవి, అంటే సడన్ గా మేము ఒక కాలేజ్ కల్చర్ నుండి ఐటీ కల్చర్ కి రావాలంటే వాళ్ళు కొన్ని అంటే వాళ్ళకి ఉన్న నియమాలు అవన్నీ మాకు చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ ట్రైనింగ్ లో ఏంటంటే ఆ ట్రైనర్ ఎలా స్టార్ట్ చేశాడంటే ఒకరోజు ఆయన యాక్చువల్గా ఈ థాట్ ఆఫ్ అంటే వాల్యూస్ ని పుట్అప్ చేయాలని అనుకున్నారు, బట్ ఒక డిఫరెంట్ విధానంగా స్టార్ట్ చేశారనమాట. అలా ఒకరికి తెలిసిన మంచి విలువలని చెప్పండి అని ఆయన అడిగారు. సో అలా బోర్డు అంతా నింపేశాడు, ఒక ఆయనకు 30 వరకు వచ్చాయి, నింపేశాక అందులో నుంచి మమ్మల్ని ఒక 7 తీసుకోమన్నాడు అనమాట. 7 విలువలు మీరు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ ఐటీ లైఫ్ లోనే కాదు ఎక్కడైనా, ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో ఐటీ లైఫ్ లో ఈ విలువల్ని నేను నా జీవితంలో నేను ఎప్పుడు వదలను, ఎంత పెద్ద కష్టం వచ్చినా గానీ అన్నవి మీరు చూస్ చేసుకోండి అన్నాడు. ఒక ఏడు చూసుకున్నాక తర్వాత ఏమన్నాడంటే, అంటే మనం లైఫ్ స్టార్ట్ చేసాము కొంచెం మూవ్ అయ్యాక మేనేజర్ పోస్ట్ రాబోతుంది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా మంచి, లేకపోతే యుఎస్ వెళ్లే అవకాశం, ఏదో నీ పొజిషన్ ని ఇంక్రీజ్ చేసే అవకాశంలో నువ్వు ఏదో ఒకటి ఆ ఏడులో ఏదో ఒకటి వదిలేయాల్సిన సిచ్యువేషన్, కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో అప్పుడు ఏమి వదిలేస్తారో అవి కట్ చేయండి అన్నాడు అనమాట. అనగానే అందరూ స్టార్ట్ చేస్తారు, కట్ చేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి, పొజిషన్స్ ఇవ్వమన్నాడు. ఆ సెవెన్ లో కూడా
రేట్
చేయమన్నారు అనమాట. అందరు చక్కగా కట్ చేస్తున్నారు, నాకేమో అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాయినా. ఒకవైపు వాల్యూస్ అంటాడు, ఇంకో వైపు కట్ చేయమంటాడు, నాకు అర్థం కాలేదు. మళ్ళీ అనుకున్నాను, మళ్ళీ కొత్త ప్లేస్ కొత్త వాతావరణం, నేను వెళ్ళి నించుని అడగొచ్చా లేదా అన్నది కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎలా తప్పు కదా ఆయన అడిగేది, మరి నేను 3 సంవత్సరాలు నేర్చుకుందే ఇంత ఖచ్చితంగా వాల్యూస్. అంటే చిన్నప్పటి నుంచి మనకి బాల వికాస్ లో కానీ ఎక్కడైనా నెవర్ గివ్ అప్ వాల్యూస్ అని అంటున్నారు, మరి ఏమైనా అలా కట్ చేయమంటున్నారు. ఇంకా నా వల్ల కాలేదు, నేను కూర్చోలేకపోయాను.
ఎంట్రీ లెవెల్లోనే మీకు ఫస్ట్
ఇంకా నా వల్ల కాలేదు, కూర్చోలేకపోయాను, లేచాను, లేచి ఎక్స్క్యూజ్ మీ అని అడిగాను అనమాట. మీరేం చెప్తున్నారు, మీది సెల్ఫ్ కాంట్రడిక్టరీ, మీరే చెప్తున్నారు వాల్యూస్ అని, మీరే కట్ చేయమంటున్నారు. ఈ పని నా వాళ్ళు అయితే కాదు, ఐఎమ్ సారీ, నేను తప్పు చెప్తున్నాను కరెక్ట్ చెప్తున్నాను నాకు తెలియదు, కానీ నేనైతే చేయలేను అని చెప్పాను. ఆ పోస్ట్ నాకు వద్దు, ఆ యుఎస్ వెళ్ళడం నాకు వద్దు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇవన్నీ కావాలి అని చెప్పి కూర్చున్నాను అనమాట. ఆయన నవ్వారు, నవ్వి ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడకుండా నువ్వు కూర్చోని చెప్పి వెళ్ళి అందరి బుక్స్ లో ఒక్కొక్కటి చూసారనమాట. చాలా మంది ఐ మీన్ ట్రూత్ దాన్ని కట్ చేశారు, కొంతమంది హానెస్టీని కట్ చేశారు, కొంతమంది హ్యూమిలిటీని కట్ చేశారు. అలా తలా కట్ చేస్తే ఆయన చెప్పారనమాట, నేను అడిగింది అంటే ఎంతమంది నిజంగా వాల్యూస్ గురించి నించుంటున్నారు అని తెలుసుకోవడానికి. చూడు వాళ్ళందరూ మళ్ళీ కట్ చేయడానికి, ఫస్ట్ వాల్యూస్ అని తీసుకొని మళ్ళీ కట్ చేయడానికి రెడీ అయిపోయారు, అది చాలా తప్పు, అలా చేయకూడదని నేను చెప్పడానికి వచ్చాను. అమ్మాయి కరెక్ట్ గా పట్టేసుకుంది, ఆయన అడిగారు ఎక్కడి నుంచి వచ్చావు, స్వామి కాలేజ్ గురించి అడిగారు, అవునా మంచిది అని చెప్పారనమాట. సో దట్స్ వెరీ ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ ఐటీ ప్రొఫెషన్.
అంటే అందరికీ ఇప్పుడు యువతని కూడా బ్లేమ్ చేసే పరిస్థితి కాదు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఆ మూమెంట్ లో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఆ డిస్క్రిమినేట్ చేసి అది అప్లై చేయగలగడమే ఇంపార్టెంట్. అక్కడ దేర్ నా ఉద్దేశం ప్రకారం అక్కడ స్వామి ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఆ బెంచ్ స్ట్రెంగ్త్ అంతా స్వామి. మనకి స్వామికి ఇది నచ్చదు అని ఒకసారి మనకు అర్థమైపోతే ఇంకా చెయ్యం మనం కదా.
అది బేసికల్ గా మనుషులకు ఉండేదే డిస్క్రిమినేషన్, అది లేకపోతే స్వామి చాలా సార్లు అన్నారంట, ద్విపాద పశువు అయిపోతాడు ఒకవేళ మనిషికి కనుక డిస్క్రిమినేషన్ లేకపోతే. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి డిస్క్రిమినేషన్ అనేది. ఇట్స్ వెరీ, ఆ రోజు అలాగా గట్టెక్కేసాను. అంటే ఇప్పుడు కూడా అంతే, కొన్ని చాలా సిచ్యువేషన్స్ లో వీ వుడ్ హ్యావ్ టఫ్ టైమ్ విత్ అవర్ లీడ్స్, వాళ్ళు ఎక్కువసేపు పని చేయమంటారు, ఆడపిల్లని కూర్చోడు, 9, 10, 12 అలా ఇంక్రీజ్ చేస్తుంటారు. బట్ పేషెన్స్ భరించే వరకు భరించి ఒక రకంగా మనం తప్పుకునే, ఐ మీన్ ట్యాక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజెస్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు అయితే నేను కూర్చొని ఏడ్చేసేదాన్ని, చెప్పలేము పెద్దవాళ్ళు మనకన్నా, స్వామి మీరే హెల్ప్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సంహవ్ అలా అయిపోయేది. మేనేజర్ వచ్చి ఇంతసేపు ఉండకూడదు అంటే స్వామి ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ లిజనర్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ కదా. సో ఆయన సంహవ్ ఏదో ఒకటి చెప్పి, అంటే ఏదో ఒక సీన్ అయ్యేది అనమాట, సో దట్ మమ్మల్ని ఎర్లీగా పంపించేసే సీన్ అయిపోయింది. అలా ఎప్పుడు ఆయన మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, స్వామి ఇస్ ఆల్వేస్ విత్ అస్.
మరి మీరు మీ వర్క్ లైఫ్ లో మీ కొలీగ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ లీడ్స్ ఉంటారు, మీరు స్వామికి ప్రే చేయడము, ఆ భక్తిభావం మీలో ఆటోమేటికలీ మన స్టూడెంట్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడు మనకి న్యాచురల్ గా ఉంటుంది. అది మరి మీ ఆ డివోషనల్ ఆస్పెక్ట్ చూసి ఎవరైనా ఆకర్షితులైన వారు ఉన్నారా, వాళ్ల కోసం కూడా ఏదైనా చెయ్యాలి, వాళ్ళు మారిన సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నాయా, అవి కొంచెం చెప్తారా?
అది ఉంది. ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు చాలా మంది గుళ్ళకి వెళ్తుండేవాళ్ళు, నేను ఎప్పుడో ఒకసారి నాకు వీలైనప్పుడు నేను రుద్రం చదివేదాన్ని, రెగ్యులర్ గా ఎప్పుడు చదివేదాన్ని. కానీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్లే ముందు కొన్నిసార్లు వారానికి ఒక రెండు సార్లు ఒకసారి, అంత ఎక్కువగా కూడా చదివేదాన్ని కాదు. కానీ ఒకసారి నేను రుద్రం చదివినప్పుడు చాలా మంది ఇంప్రెస్ అయ్యా. నేను హాస్టల్లో పైన ఉండే వాళ్ళందరికీ ఇందుకు వచ్చి ఎవరు అమ్మాయి చదివేది చాలా బాగా చదువుతున్నావు అంటే నేను రుద్రం చదివే చెప్పారనమాట. అసలు నిజంగా గుడికి వెళ్ళిన కన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉంది నువ్వు చదువుతుంటే అని అనేవాళ్ళు. సో అప్పటి నుంచి ఇట్ మేడ్ మీ అ పాయింట్, నేను ఇంతమంది కదలికను తీసుకొచ్చిందంటే యూ హ్యావ్ సంథింగ్ విత్ అస్, యూ హ్యావ్ టు, ఐ మీన్ షో అని కాదు, మన వల్ల పక్క వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే బెనిఫిట్ అవుతుంది, యూ హ్యావ్ టు డూ. సో నేను రెగ్యులర్ గా పొద్దున్న చదవడం స్టార్ట్ చేశాను గట్టిగా. మళ్ళీ అందరికీ అనిపించేది అంటే వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నప్పుడు మనం
ఆపకూడదు.
ఇంకా చాలా బాగా అంటే రుద్రం ఇప్పుడు చాలా మంది నాకు నేర్పించవా నాకు నేర్పించవా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఏంటంటే మనం మన వే ఆఫ్ టాకింగ్ టు గాడ్, మనం ఒకసారి నేను స్టూడెంట్ కాకముందు నేను స్వామి దేవుళ్లాగా స్వామి భయం భయంగా అలాగా అలాగ ఉండేది మన అప్రోచ్. స్టూడెంట్ అయిన తర్వాత ఏంటంటే స్వామి ఇస్ లైక్ ఆల్మోస్ట్ అ ఫ్రెండ్, మనకేదో స్నేహితుల్లాగా స్వామి ఇచ్చేసి పెట్టండి స్వామి అచ్చేసి పెట్టండి. మనం నార్మల్ గా అట్లా గాల్లోనే మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఓకే యు బిలీవ్ హిమ్ యాజ్ గాడ్ అక్కడ వరకు ఓకే అది, కానీ నువ్వు ఆ విధానం వే ఆఫ్ అప్రోచ్ ఏ దేవుడైనా దేవుడా ఎలా టక్ మనం మాట్లాడినట్టు ఉంటుంది కదా. సో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు నీకు ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు అడుగుతారనమాట. చెప్పేదాన్ని ఇట్లా కాలేజ్ లో అలాగే ఉంటుంది మాకు అది ట్రైన్ అంటే మనకు తెలియదు, మనం ఇంటెన్షన్ గా చేయము కానీ అందరికీ అది చాలా విచిత్రంగా నువ్వు ఎంతగానో బట్ అమ్మ నువ్వు చేస్తే ఏదన్నా అయిపోద్దేమో నువ్వు చెప్పువా మీ స్వామికి అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఓకే మనకు బిహేవియర్ మనకు మన అలవాటు మనకు అంత జీర్ణించిపోయింది కానీ బయట వాళ్ళకి అది
మనకి గాడ్ ఇస్ నాట్ సెపరేట్ మన మనలో ఒకరు స్వామి
అంతే.
ఆ విధంగా మనల్ని స్వామి ట్రైన్ చేసేసారనమాట. భగవంతుడు అంటే మనం నిత్యం ఆ భగవంతుడితో ఆ కాంటాక్ట్ ఆ కనెక్ట్ మనం డెవలప్ చేసుకోవాలని స్వామి ఎప్పుడు మనకు చెప్తూ ఉండేవారు. మరి భౌతికంగా స్వామి మనల్ని వదిలి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది, మీకు పర్సనల్ గా అండ్ ఒక వాయిడ్ లాగా క్రియేట్ అయిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా అదే భావన ఉంటుంది, మోర్ సో అనంతపూర్ స్టూడెంట్స్ కి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ గానే వాళ్ళు స్వామికి దూరంగా ఫిజికల్ గా దూరంగా ఉంటారు, కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆల్వేస్ దే ఇంటర్నలైజ్ స్వామి, స్వామిని ఎప్పుడు లోపల పదిలపరుచుకొని వాళ్ళు ఆ ప్రెషస్ స్వామి స్పిరిట్ ని లోపల ఉంచుకుంటారు. మరి మీకు ఏదైనా సెట్ బ్యాక్ అయిందా, ఆ దీని నుంచి మీరు ఎట్లా తేరుకుని స్వామి మాతోనే ఉన్నారు అన్న ఆలోచనలోకి ఎప్పుడు వచ్చారు, దాని గురించి చెప్పండి.
ఎవ్రీ స్టూడెంట్స్ కి ఇట్ వెరీ బిగ్ షాక్ నిజం చెప్పాలి అంటే అదొక. బట్ స్వామిని ఫిజికల్ గా మనం కన్ఫైన్ చేస్తున్నామంటే వీ డిడ్ రియలీ అండర్స్టాండ్ హిమ్ కంప్లీట్లీ, అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. సో స్వామి ఏదో దేహం పరంగా మన దగ్గరకు వచ్చారు కానీ హీజ్ ఇప్పుడు ఆయన ఉన్నది అంటే ఇన్ఫైనైట్ ఫామ్, ఆయనని కన్ఫైన్ చేయలేము మనం. సో కానీ ఒకసారి ఇలాంటి వాటి అన్నింటికి అలవాటయ్యాక మనం వదులుకోవడం కూడా కొంచెం కష్టమే. అండ్ మీరు అన్నట్టు అనంతపూర్ వాళ్ళకి కొంచెం ఇది ఈజీ అని అడిగితే కొంచెం అంటే ఎందుకంటే మాకు అలాగే అలవాటై ఉంది కాబట్టి మాకు ఈజీ. కానీ మా ఒక సీనియర్ అది కూడా స్వామి దేహం వదిలేశాక మాదే అప్పుడు సీనియర్ బ్యాచ్ అక్కడ, సో మాకు బాగా ఛాలెంజెస్ ఉండేది ఎప్పుడు. కానీ మా బిహేవియర్ వల్ల ఐ మీన్ జూనియర్స్ హ్యావ్ టు లెర్న్, సో మేము కొంచెం డీల్ అయినా మేము కొంచెం అలా వాల్యూస్ ని ఫాలో అవ్వకపోయినా ఇట్ ఇంపాక్ట్స్ దెమ్. అలా ఉండకూడదు ఆ టైం, అట్లీస్ట్ అంత ఫ్రెష్ మూమెంట్ లోనైనా వీ హ్యావ్ టు బీ గుడ్ హోల్డ్ ఫర్ దాట్. అలాంటి టైంలో అప్పుడు అనుకునేవాళ్ళు అయ్యో స్వామి ఉంటే ఇది చేసేవాళ్ళు. అప్పుడే అక్కకి పెళ్లి కుదిరింది అనమాట, పెళ్లి కుదిరాక ఇంట్లో చాలా బాధపడ్డారు నేను హాలిడేస్కి వెళ్ళి వచ్చినప్పుడు. అంటే అరే స్వామి ఉంటే చక్కగా నువ్వు ఇక్కడే ఉన్నావు, పెళ్లి కార్డు బ్లెస్సింగ్స్ పంపించేవాళ్ళం కానీ ఇప్పుడు లేరు కదా అన్నట్టు. అంటే ఏదో అప్పటికప్పుడు మేము సెల్ఫ్ గా వి మోటివేటెడ్ అవర్ సెల్ఫ్, ఇంకా అదే స్వామి ఎప్పుడు మన కన్వర్సేషన్ వింటూనే ఉంటారు హీఈస్ దేర్ విత్ అస్ అని, మాకు మేము చెప్పుకోవడం అంటూ ఉంటుంది. బట్ అట్లా మనకి ఒక ప్రాంప్ట్ లాగా అంటే స్వామి నిజంగా ఉన్నారు అని మళ్ళీ ఒకసారి మనల్ని తలుపు తట్టి చెప్పే సీన్స్ జరిగితే ఇంకా మనం ఎక్కువ గట్టిగా నమ్మే అవకాశాలు ఉంటాయి. ఆ సారి నేను ఇంకా తెల్లవారి ఇంటి నుంచి వచ్చాక కొన్ని రోజులకి నాకు ఒక కళ్ళు వచ్చింది అనమాట. అందులో స్వామి నేను అనంతపూర్ క్యాంపస్ నుంచే వెళ్ళాము, ఆ స్వామి నన్ను ప్రత్యేకంగా పిలిచి అక్కకు పెళ్లి కుదిరిందంట కదా అని అడిగారు స్వామి. అవును స్వామి అని చెప్పేసి అలా అంటే ఓకే పేరేంటి అని అడిగారు. అంటే రాము స్వామి, అంటే మా బావగారి పేరు రాము అనమాట. పేరు చెప్పాను. అంటే యూజువల్ గా ఆయన పేరుతో పాటు ఎప్పుడు ఇంటి పేరు కూడా చెప్పేవాళ్ళ. అంతేనా పేరు? అంతేనా అని మళ్ళీ అడిగారు. ఇంకా నేను నవ్వి రాము పోతారం స్వామి అని చెప్పాను. చెప్పగానే సంతోషం సంతోషం మంచిది అని అన్నారు. అంటే ఇట్స్ జస్ట్ అగైన్ రిమైండర్ టు అస్, నేనున్నాను, మీరు ఏం కంగారు పడకూడదు. ఆల్రెడీ మీరు నా పిల్లలు అని ఒకసారి ఫిక్స్ అయిపోయాక హీఈస్ ఆల్వేస్ దేర్. అంటే అఫ్ కోర్స్ ఆ పెళ్లి కుదరడం అన్ని ఆయన సంకల్పమే గాని మళ్ళీ మనకు అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. అది ఒకసారి అంటే నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాను అనమాట, స్వామి కళ్ళలోకి వచ్చారు, మీరేం బాధపడకూడదు, స్వామికి ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ అని చెప్పాను అలాగా. సో స్వామి ఇస్ ఆల్వేస్ వేర్ విత్ అస్.
మరి యాజ్ అ స్టూడెంట్ స్వామి ఒక కాన్వర్సేషన్ లో ఒక స్టూడెంట్ ఎప్పుడో స్వామిని అడిగారనమాట, స్వామి మీ ఉద్దేశంలో మేము స్టూడెంట్స్ గా ఒక్కొక్కరిని ఎంతమందిని మార్చాలి మేము సొసైటీలోకి వెళ్ళిన తర్వాత అని స్వామిని అడిగితే స్వామి జీరో అని చెప్పారంట. అంటే మరి ఈ సొసైటీని మార్చడం అనేది అవతార పురుషుడు చేయవలసిన పని, అది అందుకే నేను వచ్చాను, మిమ్మల్ని మీరు మార్చుకోండి అని స్వామి ఎప్పుడు ఆ అబ్బాయికి ఒక బోధ చేశారనమాట. అది ప్రతి ఒక్కరికి ఒక కనువింపు అది. అయితే మరి మీ ఉద్దేశంలో మన సాయి స్టూడెంట్స్ తాలూకా రోల్ సొసైటీలో ఏంటి, అండ్ మోర్ సో అనంతపూర్ క్యాంపస్ స్టూడెంట్స్ మహిళలుగా మీరు ఈ సొసైటీకి అందించగలిగే ఒక స్ఫూర్తి ప్రేరణ ఎటువంటిదో చెప్తారా?
ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు ఖచ్చితంగా మనం మార్చేదేం లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి విధానం ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటది. అంటే వీ కెన్ ఎవర్ మనం అంచనా వేయలేం కదా పక్క వాళ్ళని. సో మనం మార్చాలి అని ఒకరి వెనకాల పడిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఎప్పుడుగానే నువ్వు చేసే పనిలో వాళ్ళు నిన్ను చూసి మారాలని వాళ్ళు అనుకుంటే అది మంచి, కానీ నువ్వు ఒకదాని వెంట వెళ్ళి నువ్వు మారాలరా అంటే వాడు ఎప్పటికీ మాడు. వాడే వాడికి వాడే నేను మారాలి అనుకున్నప్పుడే ఎవరైనా మారగలరు. సో మన బిహేవియర్ బట్టి లేకపోతే మన ఆచరణ విధానాలు, ఇప్పుడు నేను అన్నట్టు ఒకవేళ నేను రుద్రం చదివితే ఇంతమంది నిజంగా వాళ్ళ కోసం నేను ఎప్పుడు రుద్రం చదవలేదు, కానీ నేను రుద్రం చదువుతాం వాళ్ళకి బాగుంది అంటే అది మంచి, అంటే దట్స్ మై రోల్ దెన్. అంటే స్వామి ఇస్ టెల్లింగ్ నీకు వచ్చు నువ్వు దాన్ని మాది వాళ్ళకి ఉపయోగపడుతుందంటే డెఫినెట్లీ ఐ హావ్ టు డూ ఇట్ అలా. సో మన బిహేవియర్ మన మంచితనం బట్టి వేరే వాళ్ళని మనం ఆకర్షించుకోగలగాలి. అలా అని వాళ్ళని ఆకర్షించాలని మనం పనులు చేయకూడదు. అది స్వామి రైట్లీ టోల్డ్ ఇట్స్ రియలీ జీరో. మనం బాగుంటే ఆటోమేటిక్ గా మన కోసం అంటే మనల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. నిజంగానే మహిళలకి కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఇంటి, అంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ అత్తమామలు కానీ ముఖ్యంగా, అంటే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. పిల్లల్ని చూసుకున్నప్పుడు అత్త వాళ్ళని
మల్టిపుల్ రోల్స్
అనేది కాలేజ్ లోనే సగం వరకు మనకి సగం ఏంటి 80% వరకు మనకు బాగా అలవాటు అయిపోద్ది. దాన్ని 20% అనేది మనం ప్రాక్టికల్ గా బాగా అప్లై చేయగలగాలి. అఫ్ కోర్స్ ప్రాక్టికాలిటీ ఈజ్ టఫర్. 20% అయినా చక్కగా చేస్తే అది పరిపూర్ణంగా అవుతుంది. ఇప్పుడు టీచర్స్ దగ్గర మన బిహేవియర్ కానీ మన సీనియర్స్ దగ్గర మన బిహేవియర్ కానీ ఇట్స్ ఆల్మోస్ట్ అప్లికేబుల్ టు ద ఫ్యామిలీ లైఫ్. అంటే ఇప్పుడు అత్త వాళ్ళని మామ వాళ్ళని చూసుకునే విధానం కానీ ఇప్పుడు అనేది మనం ఎట్లా పడితే అట్లా ఉండగడానికి లేదు కదా. తల్లిదండ్రుల మీద కూడా పేరు వస్తుంది రేపు మన బిహేవియర్. సో ప్రతి స్టెప్ ఆచి తూచి వెళ్ళాలి. 2 ఫ్యామిలీస్ ని మనం మేనేజ్ చేసుకునే గలిగే ఉండాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ అన్ అడిషనల్. సో విమెన్ హ్యాస్ ఎ హయ్యర్ రోల్ ఇన్ దాట్. సో స్వామి చెప్పిన ప్రతిదీ ఆచరణలో అది కూడా కరెక్ట్ గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ యూ విల్ బికమ్ ఎ కంప్లీట్.
అయితే మీరు ఈ కార్యక్రమం మనం ముగించే ముందు మనకి సమయం ముగించే సమయం ఆసనం అవుతుంది. మీరు స్వామి విద్యార్థిగా ఈ మహిళా లోకానికి కానీ ఈ యువతకు కానీ ఇచ్చే ఒక చిన్న సందేశం ఏదంటే ఉండండి చెప్పండి.
నేను సందేశాలు ఇచ్చేంత పెద్దని కాకపోయినా ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ నా వరకైతే. ఆచరణ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అప్పుడే కదా. మరి ఎన్ని నేర్చుకున్నాం అన్నది కాదు, ఎంతవరకు మనం ప్రాక్టికల్ గా పెడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్.
చాలా సంతోషం సాహితి శ్రోతలరా. అయితే ఈ చక్కని సంభాషణను మీరు విని మన సాహితీ చెప్పిన మంచి విషయాలను అందరూ గ్రహించి స్వామి ఏ విధంగా తమ విద్యార్థులకే కాక మొత్తం ప్రపంచం అంతటికీ ఏ విధంగా ఒక ఐడియల్ రోల్ మోడల్, ఒక స్త్రీ ఎట్లా ఉండాలి అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మన సాహితీతో ఈ సంభాషణను ముగించే ముందు ఒక్కసారి తమ మధుర గణంతో మరొకసారి స్వామికి ఒక మంచి పాటను సమర్పించవలసిందిగా సాహితీని కోరుతున్నాం. సాహితీ
సాయిని సన్నిధిలో మా జీవితమే తరించెనుగా, మా తల్లి మా గురువు మా దైవం నీవేగా, నీవేగా నీవేగా. సాయిని సన్నిధిలో తప్పటడుగు వేసినప్పుడు తల్లివై, మనుగడకే దారి చూపు తల్లివై, మంచితనము బోధించే గురువువై, కడదాకా చేర్చు మా దైవమై, కడదాకా చేర్చు సాయి దైవమై. సాయిని సన్నిధిలో నీ పదములే మాకు పంచ ప్రాణములు, నీ దీవెనలే మాకు సిరి సంపదలు, నీ ఆశయాలే వెలుగు బాటలు, జీవనా వెలుగు బాటలు. సాయి జీవితమే మాకు సందేశము, సాయి జీవితమే మాకు సందేశము. అనంతమైన బృందావనిలో నీవే మాకాశయము, మా హృదయపు కుసుమాలు నీకే అర్పితము, సాయి నీకే అర్పితము, మా హృదయపు కుసుమాలు నీకే అర్పితము, సాయి నీకే అర్పితము. సాయిని సన్నిధిలో సాయిరాం, రేడియో సాయి ద్వారా నాకు ఈ వినూత్నమైన అవకాశాన్ని ఇచ్చిన స్వామికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సాయిరాం.
శ్రోతలరా, అయితే ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించే ముందు ఒక చక్కని పాటితో మనం సమాప్తం చేద్దాం. మరికొద్ది సేపట్లో మీరు సాయి కులవన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఏషియా స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.
సాయి మా ప్రియమైన బంధమా, ప్రేమ కురూపమా, మాందరి ప్రాణమా. ఓ సాయి మా ప్రతీక్షణం నీతోని గడపాలని, గడిచే ప్రతీక్షణం నీతోని గడపాలని, మేము వినే పదాలని.
సాయి మా